స్వామి సందేశవాహిని, భక్తులకు మార్గదర్శిని, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల సందేశాన్నిస్తూ సర్వమత సమానత్వాన్ని చాటి చెప్పి విశ్వ కళ్యాణానికి దోహదం చేసే స్వామి దివ్యోపదేశాలను ఈ సందేశవాహినిలో మీకు అందిస్తున్నాం.
నిర్మల నిస్వార్థ ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపమైన మన స్వామి ప్రేమ గురించి ఇచ్చిన సందేశంతో మన కార్యక్రమాలు ప్రారంభం కావడం సముచితం కదా. రండి, స్వామి మధుర వాక్సుదను ఆస్వాదించి ఆనందిద్దాం.
ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమి, ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమి, అనగను పారు నిజముగా అవనియందు శ్వాస ఉశ్వాసములు రెండు సాగుచున్న కొలిమి తిత్తికి ప్రాణమని నెడుపనగునా. శ్వాస ఉశ్వాస రెండు జరుగుతుండు కొలిమి తిత్తిని, కొలిమి తిత్తిని ప్రాణమని నుడువనగున. ప్రేమస్వరూపులారా, ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు. ప్రేమ నిస్వార్థము, నిర్మలము. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థము, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకూడను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది, లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి. కానీ విశ్వభ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఇందులో కూడాను స్వార్థమున్నది, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. కనుకని విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. నాయందు, నీయందు, వారియందు, వీరియందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. శృంగారములు వేరు, బంగారమొక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే, జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు, పూజలొకటే.
అన్నింటి ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి. ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని ఇప్పుడు మనము గుర్తించడానికి వీలవుతుంది. హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. కేవలము హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకున్న వారమవుతాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకు చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధముగా మా మనసు మారుతున్నారని చెప్పుకుంటుంటారు. నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్లినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు, ఎవరికీ వీలు కాదు. దీనికి ఒక చక్కని దృష్టాంతరము. ఒక పేపర్ ఉంటుండాలి, ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాం. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు. అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి. కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటుంది. ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు, ప్రేమకు భయమే లేదు. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. ప్రేమ ప్రేమ నిమిత్తమే ప్రేమిస్తుందే కానీ మరొక పదార్థ నిమిత్తమే కాదు. కనుక ప్రేమ ఫర్ ప్రేమ, ఈ మూడు గుణములకు నువ్వు ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. ఒకనొక సమయంలో ఒక రాజు వేట మార్గమే అరణ్యానికి వెళ్లాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు, దాహం వేసింది. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ రాజు కూడాను అతన్ని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. అక్కడనే కూర్చున్నాడు రాజు. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు. నేనొక దేశపు రాజును, వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను, అలసిపోయాను, నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజులకు అందించాడు. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి, తామింత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను, కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు. నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి, ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి, అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. స్వామి, భుజించకపురమే వెళుతున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. అయ్యా, నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు, నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణే నేను కూడా కోరుకుంటాను, నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతునిపైన బెగ్గు చేయడు. భగవంతుడు ఏది కూడా అడగనక్కర్లేదు, అన్ని తానే సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు. కనుకనే రామాయణం నందు కూడాను అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకోలది అది అడుగున బడునని, అడుగకున్న పని వగిడిగా నగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే, అడుగకువే ఓ మనస. శబరి అడిగిందా, జటాయు కోరిందా, ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. ఏమని అడగనక్కర్లేదు. ఇది భగవంతు యొక్క ప్రేమ యొక్క గుర్తు, లక్ష్యం. ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ, ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అజాంతులకు గురి అయిపోతున్నాం. ప్రాప్తించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవడం, ఇవన్నీ ప్రాప్తమైనటువంటి ధర్మలు, ఈ ప్రవృత్తి ధర్మములు. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. భగవంతుని ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు, అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మొదలుపెట్టాలి. అప్పుడే మనకు అవసరమైన అన్ని కూడా తానే అందిస్తుంటాడు. ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో, ఏది నీకు మంచిదో, ఏది నీకు చెడ్డదో తెలియదు. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. కనుక అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. కానీ అంతటి విశ్వాసం ఈనాటి మానవులు ఎందు లేదు. ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. అన్నింటికి నీ విశ్వాసం చాలా ప్రధానం. కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితములైనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందుకోందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క భాగాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు కాదు, అది సరి అయిన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతునే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో అప్పుడు మనము కొన్ని కొన్ని కోరక తప్పదు. అడుగక అమ్మాయి నా భూ పెట్టదట. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి ఒక సంబంధం. కానీ డివైన్ మదరు ప్రాకృత సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడా అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు. ఏది చేసినా అందుకో, ఏదిచ్చినా అందుకో, మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్లీన్ మిక్సర్ ఇస్తుంటాడు. ఈ క్లీన్ మిక్సర్ అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుందని కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు. అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధమైన శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, తిరుగట్టి రసము పీల్చకుండా. ఒక వజ్రమునైన కూడాను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది.
ఆ కటింగ్స్
చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. ఒక బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి చిత్తుతో వేసి కొట్టి అనేక కటింగ్స్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతో దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. అది చాలా పవిత్రమైనటువంటి సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును, అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము. అలాంటి ప్రేమతత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడా పొందాలి. ఆత్మకు పుట్టినటువంటిది అహం, ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు, మనసుకు పుట్టినటువంటిది వాక్. కాబట్టి వాక్కు మనసు బిడ్డ, మనసు అహం బిడ్డ, అహము ఆత్మ బిడ్డ. ఆత్మకు అహం సన్, ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ నలుగురు కూడా ఒక ఆత్మ సంబంధమే. అందరి ఎందుకు కూడా ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమతత్వము. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. గర్భుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? అదే సత్ చిత్ ఆనందం. దానిని మనము కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. ఆ కాన్షియస్నెస్ అనేటువంటి అందరి ఎందు ఉంటుండాలి, కానీ ఈ కాన్షియస్నెస్ మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం. కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు. నీవు అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు. ఉన్నది ఉన్నది ఉన్నది, దీన్ని బీయింగ్ 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 అన్నారు. ఈ బీయింగ్ నే సత్ అన్నారు. అనగా ఎప్పటికీ ఉండేటువంటిది, వచ్చి పోయేటువంటిది కాదు. రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి భావములు. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? ఎక్కడి నుంచినో రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు, అక్కడే ఉన్నాడు. నీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయి. అంతేకాని రావటం పోవటం లేదు. మీకందరికీ తెలుసును, ధ్రువుడు 5 సంవత్సరం బాలుడు. అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భవం చేతనే కాలడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యములను చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. కానీ బాలుడు, లౌకికం తెలియనటువంటి వాడు, ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు. బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కాలడవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానంకే మీరు వచ్చారు. నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలనేది తెలీదా మీకు? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. అతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకోనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి. థాట్స్, యాక్షన్ మూడు ఒకటి కావాలి, అప్పుడే నేను నీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. నీవు ఇంటి దగ్గర భగవంతుని దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడ పైన కూర్చునేటువంటి వరముని తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. తలచినట్టుగా తపస్సు చేశావు, కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పములకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. ధ్రువుడు చెప్పాడు, స్వామి నేనేదో ఒక చిన్న రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడ పైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క, కానీ నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. ఆ గాజుముక్కై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకింకా ఆ గాజుముక్క నాకు అక్కర్లేదన్నాడు. చక్కగా పట్టాడు భగవంతుడు. అక్కడ సంకల్పించడం ఒక్కటి, ఆచరించడం ఒక్కటి, ఇవి రెండూ ఒక్కటైపోయినాయి, కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది. కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది. కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు. చూచారా, త్రికరణ శుద్ధి. ప్రతి భావమునకు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. నడచటం ఒక్కటి, అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగడపడికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే. చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి ఈ వాక్కు. మైండ్ యొక్క బిడ్డ. ఈ మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. కనుక తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చింది రాలే మనసుకు, రాలేదు. తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు. సంబంధమేమో కొడుకు తండ్రే. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, కిరణ్యకేతుడు మహాదుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడి గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు, రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు, నామరూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. నామరూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది. కానీ త్యాగం అంటే ఏమిటి? దేహభావం త్యాగం చేయటం కాదు, ఆలోచితలను వదలటం కాదు, ఆస్తిపాస్తులు వదలటం కాదు. ఏమి త్యాగం చెయ్యాలి? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కన్నుకు పొర వచ్చింది, పొరం తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది. దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. అదే రీతిగా నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి. వాటిని ఇదే త్యాగం. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు, దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. అది నీ రైట్. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది, దైవం నుంచినే వచ్చినటువంటిది. దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్నే మనం మర్చిపోతున్నాం. మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి. ఆ మేఘములు తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి. కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. ఇవన్నీ ఏమిటి? ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్, కొద్దిలో కదిలిపోతాయి. దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం? అదే విధంగానే కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. అప్పట్లో శాంతిని వహించాలి. ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు ఆవరించిన మేఘములు కూడా నువ్వు కదిలిపోతుంటాయి. ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు. దేనినైనా సాధించలేకపోవచ్చును, కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును. కనుకనే ప్రేమ ఈశ్వర ఈశ్వర ప్రేమ పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా నువ్వు అట్టివి అని నీ విశ్వసించాలి. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా నువ్వు వారికి అంత ప్రేమ ఉంటుందని సత్యాన్ని గుర్తించాలి. కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి. అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని. ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి? తనకు ఎన్ని కాళ్ళున్నాయి, ఎన్ని చేతులున్నాయని చూసుకోవటం కాదు. తన భావం ఎట్టిదో పనుల భావం కూడా అట్టిదే. నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే అని అన్నింటినీ కూడా పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. ఇప్పుడు ద్వేషములకు అవకాశమే లేదు, ఇంకా అసూయకు అదనే స్థానం లేదు. కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, నిరహంకారమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇదే నిజమైనటువంటి భక్తి. అంతేకాని పూజలు చేయటము, వ్రతం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడా కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు. ఒక మిద్దెను ఎక్కాలంటే ఒక నిచ్చెను వేస్తాము. ఈ లాడర్ పైన దానికి తరచుకుని ఉండాలా? కింద భూమికి ఆధారంగా ఉండాలి. అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకుని పోవచ్చు. కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము. ఆ విశ్వాసం పైన ఈ ల్యాడర్ ను ఆధారం చేసుకోవాలి. పైన టాప్ తరచుకున్నటువంటిదే ప్రేమ. కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనప్పుడు మనం ఎక్కిపోవచ్చు. ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏమాత్రం కూడా మనం ల్యాడర్ను ఎక్కలేము. ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ను ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం. ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి. విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి. తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి. ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జపధ్యానములు కూడా మనకు చేయనక్కర్లేదు. జపధ్యానములన్నీ దేనికోసమని? ఈ రెండింటిని పొందే కోసమే. దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు వెతకనక్కర్లేదే. చాలా మంది దైవాన్వేషణ దైవాన్వేషణ అనుకుంటుంటారు, అన్వేషణ అనేది చేయనక్కర్లేదు. సర్వత పాణిపాదం తర్వతోటి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా వృత్తి శక్తి. ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు? మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా? ఎక్కడైనా నిన్ను నీవెక్కడా వెతకలేవు. ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవి. భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుక్కోవటమే. భగవంతుడు నీ వెంటనే వెంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు. యుఆర్ గాడ్, యుఆర్ గాడ్. కేవలము దేహాభిమానమును పురస్కరించుకుని, ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను పలాని వాడిని పలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు. అనేక మంది మహర్షులు, అనేక వేదశాస్త్రి ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూయామాయ్ అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది. అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుందని? ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం. అందరినీ ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు, నేనెక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు. నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది. కనుక నీ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ ఏం కావాలి? ఫస్ట్ కాన్ఫిడెన్స్ కావాలి. ఈ కాన్ఫిడెన్స్ వల్లనే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఈ సాటిస్ఫాక్షన్ వల్లనే సాక్రిఫైస్ చేస్తావు. ఈ సాక్రిఫైస్ వల్లనే రియలైజేషన్ వస్తుంది. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ది ఫౌండేషన్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్. సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ది రూఫ్. సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ది లైఫ్. ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు. గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు. రూఫ్ లేకపోతే మనం నివసించలేము. కనుకనే మొట్టమొదటి నుంచి నీవు ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్. దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెల్లించకుండా చూసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెల్లించకుండా ఉండాలి. అంతటి గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది. ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు. ఆనందం నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమో ఉండవు. అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు. ఎప్పుడు త్యాగం చేస్తేవో త్యాగే నీకి అమృతత్వ మానసు. న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది కానీ మనం చేయలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది. ఈ రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి. అందుకోసమని ఎవరో చెప్పారు, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని. భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే. ఇన్ని ప్రాణాలు తీసుకోవడానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు? ఈ రోప్ ఫ్యాక్టరీ తనకు ఎక్కడా లేదు. ఎక్కడి నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు. ఈ పాశములు అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు. ఈ అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి. అదే కాలాన్ని అంతం గావిస్తున్నాడు. కనుకనే మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చుతున్నాడని కానీ భావించరాదు. సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణం. మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణము. కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు. వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు ఈ సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి. మంచి చెడ్డలకు మనమే కారణం, సుఖ దుఃఖములకు మనమే కారణం, భావ నష్టములకు మనమే కారణం, నిందాస్తుతులకు మనమే కారణం, అన్నింటికి మనమే కారణం. మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు. ఎవరితోనూ సుఖం లభిస్తుంది, కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి. నిర్భయం ఎప్పుడు వస్తుంది? నిర్భయము పరిపూర్ణ ప్రేమ ఉండినప్పుడు నిర్భయం వస్తుంది. దోషం ఉండినప్పుడే భయం ఆదరిస్తుంది. మనలో దోషములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. సాధ్యమైనంత వరకు ఏ చిన్న పని చేసినప్పటికీ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని డిస్క్రిమినేషన్ చేయి. టైం తీసుకో, తొందర పడవద్దు. హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఏ హరీ. తొందర పాటవద్దు. ఏది వచ్చినప్పటికీ శాంతంగా నీవు ఉండు. దైవాన్ని స్మరించు, దైవ ప్రేమను పెంచుకో. ఆ ప్రేమని నీకు అమృతంగా మారిపోతుంది. ఆ దుఃఖమును దూరం చేస్తుంది, అంకితం చేస్తుంది. ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు. ప్రవృత్తమైన చదువులు చదవచ్చును కానీ ఇది కూడా ప్రాకృతమైనటువంటి విద్యలే. ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమదే. సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యలు ఉండాలి. ఈ రెండు విద్యలు ఎట్టివి? నెగిటివ్ పాజిటివ్ వంటివి. ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడా నువ్వు నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. కనుకనే మన హృదయం నిండుకు నువ్వు నెగిటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము, కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము. ఇంపాసిబుల్. కారణం ఏమిటి? నెగిటివ్స్ నింపుకుంటున్నావు, థాట్స్ ఏ వస్తున్నాయి. పాజిటివ్ ఎత్త కోరడానికి నీకు అధికారం లేదు. నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో, అప్పుడు అన్ని కూడా నువ్వు లభిస్తాయి. కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి, పరతత్వానికి సంబంధించినటువంటివి. హేమతారక విద్య, తారక విద్య, దానికి ఎట్టి అభ్యంతరములు లేవు. ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి. విద్యార్థులారా, మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు. ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి. అటువైపున ఒక 6 మంది, ఇటువైపున ఒక 6 మంది ఉంటారు. కానీ లాస్ట్ లోపల 2 గోల్లు పెట్టుకుంటారు. ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది. అదే విధంగానే కామ క్రోధ లోభ మోహ మద మత్సల్యం, 6 మంది ఒకవైపు ఉంటున్నారు. ఆ సత్య ధర్మ శాంతి అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమతత్వము కూడా 6 ఒకటి ఉంటాయి. వీరు వారు నైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు, కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంతో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు. మధ్యలో మన లైఫ్ అనేటువంటి బాలు కొట్టితిమా మనం గోల్ అయిపోయినాం. కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికి అది అవుట్ అవుతుంది, కానీ గోల్ కాదు. కనుక ఈ ప్రాకృతమైన విద్యను చదవండి, దాంతో కూడా ఉన్నతమైన యొక్క స్థితిని పొందండి. కానీ దాన్ని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి. ఆధ్యాత్మ విద్య విద్యానాం, ఈ లౌకిక విద్యలన్నీ చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి. ఇవన్నీ చేరేది ఎక్కడ? సాగరము. ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది. నదీనాం సాగరో గతి, అనుగతం ఆ సాగరమే గతి. మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టగలిపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు. కనుక ఆ విశ్వాసం చేత, ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత ప్రేమతత్వాన్ని పెంచుకోండి. ప్రకృతిని మనం ఏమాత్రమో విమర్శించకూడదు. ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు. నేచరు భగవస్వరూపమే. ఈ ప్రకృతి అంతకుడును కార్యస్వరూపము, పరమాత్మ కారణము, కారణకార్య సంబంధమే ఈ ప్రపంచము. దైవత్వాన్ని మీరు చూడాలి. ఈ విధంగా దైవత్వాన్ని చూడటానికి అన్ని ఎందుకును అణు అణువును కూడాను దైవత్వాన్ని మీరు పరికించవచ్చు. కాన కేవలం లౌకిక విద్యలతోనే మన జీవితాన్ని అంత్యం గావించకూడదు. ప్రేమ ముదిత మనసుకు రామ 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 శ్రీ రామ 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 ఏక పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నిరాకార ఆధార ఏక రామ మాత పిత బంధు సక సబరి రామ
మాత పిత బంధు సక సబరి రామ
భక్త జనల జీవన ఘన ఏక రామ భక్త జనర జీవన ఘన ఏక రామ భక్త జనర.